ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಲತೋ ನಾರಾಯಣನಿಗೆ ನರುಡಿಗೆ ಅಂದರಿಕೆ ನಮಸ್ಕಾರ చేసుకుందాం. ಗರುಡ ಪುರಾಣంలో ಭೈರವ ಸಂಬಂಧವೇನ ಉಪಾಸನ ವಿಶೇಷములను నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా భైరవుడికి 8 రూపాలు ఉంటాయని, మొదటి భైరవుడు అసితాంగ భైరవుడిని చెప్పాను. ఇప్పుడు రెండవ భైరవుడు రురువు గురించి మనం ప్రారంభించుకున్నాం. రురు భైరవుడిని ఎలా ఉపాసన చెయ్యాలి? రురు అనే ఒకరక మృగం రూపంలో భైరవుడు ఉంటాడు గనక ఆయన్ని రురు భైరవుడు అన్నారు. ఈ రురు భైరవుడి యొక్క రెండు కళ్ళు బాగా బయటికి పొడుచుకొచ్చినట్టుంటాయి. కొన్ని కప్పల కళ్ళు చూసినా ఇలా పైకి ఉంటాయి. అలాగే కొంతమంది కళ్ళు ఎందుకో గుడ్లు లోపలికి కాకుండా ఇలా బయటికి కనపడితే ఉబ్బెత్తుగా ఉంటాయి. సూర్యగోళమో చంద్రగోళమో కళ్ళు కింద అవచ్చారా అన్నట్టుగా బాగా ఎర్రగా బయటికి వచ్చిన కనుగుడ్లతో ఉంటాడు రురు భైరవుడు. ఈయన కూడా ఆకాశాన్ని అంటుతున్న శరీరంతో ఉంటాడు. రురు భైరవ రూపంలో ఉన్నప్పుడు ఎత్తు మీద జటాజోటాలు ఉండవట. అప్పుడు ఆయన జడలు అట్టగట్టేసి తలకు అతుక్కుపోయి ఉంటాయి. సాధారణంగా జడలు పైకి కనపడతాయి. కొంతమంది కదులుతూ ఉంటే వాడు చుట్టూ ఎగురుతూ ఉంటుంది. నాలాగా బాగా ఎక్కువగా ఒత్తుగా జుట్టున్న వాడు ఉన్నాడు అనుకోండి, వాడు కదులుతూ ఉంటే తల వెంటుకలు అటు ఇటు కదులుతాయి. కానీ రురు భైరవుడి యొక్క జుట్టు తలకి ఏదో జిగురుతో అంటించేసినట్టుగా ఉంటుంది. భయంకరమైన కోరలు ఉంటాయి. ఈ మహానుభావుడు ఘోర కఠోర క్రూర నరకాల నుంచి విముక్తి కలిగిస్తాడు. ఈయనను ఉపాసన చేసే విధానం చాలా విచిత్రమైనది. రురు భైరవుడి యొక్క విగ్రహాన్ని రాతితో కానీ, ఇనుముతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ, రాగితో కానీ ఏదో ఒక దానితో తయారు చేయాలి. రురు భైరవ విగ్రహాన్ని ఎలా ఎలా చేయాలి? శిలా విగ్రహం దొరికితే శిలా విగ్రహం చేసుకోండి. లేదా రాగి, కంచు, వెండి, బంగారము, ఇనుము ఈ ధాతువులలో ఏదో ఒక ధాతువుతో రురు యొక్క విగ్రహాన్ని తయారు చేసుకోండి. ఈ విగ్రహానికి జుట్టు తలకు అతుక్కుపోయి ఉండేటట్టుగా చూసుకోండి. కోరలు ఉండేలా చూసుకోండి. పెద్ద పెద్ద కనుగుట్లు ఉండేలా చూసుకోండి. ఏమండి మాకు సామర్థ్యం లేదు, విగ్రహాలు చేయించుకోలేము, లోహాలతో చేయించుకోలేము, రాతితో చేయించుకోలేము అన్నటువంటి వాళ్ళు ఏం చేయాలట? దానికి కూడా మార్గం చెప్పారు. ఒక చిన్న రాయి నున్నగా అరగదీసి దానిని పూజా మందిరంలో ఒక పళ్ళెల్లో పెట్టుకోవాలి. ఆ రాతిలోకి రురు భైరవం ఆవాహయామి స్థాపయామి పూజయామి అనాలి. అనగా ఈ రాతి ముక్కలోనికే రురు భైరవుణ్ణి మేము ఆవాహనము చేస్తున్నాము, స్థాపిస్తున్నాము, పూజిస్తున్నాము అనాలి. ఈ పూజ రెండు రకాలు. బాగా స్థాయికి వెళ్ళిన అవధూతలు అయితే ఈ రురు భైరవుణ్ణి మద్యంతో కూడా పూజిస్తారు. అంటే ఎలాగా? మంచి మద్యం తయారు చేసి ఎంగిరి కానటువంటి ఖరీదైనటువంటి మద్యంతో అభిషేకం చేస్తారు. ఇది సామాన్యులు చేయకూడదు. ఎందుకంటే అడ్వాంటేజ్గా తీసుకుని ఎవడు పడితే వాడు ఇలా మద్యాభిషేకం చేసి ఆ మద్యం వాడు తాగడం మొదలు పెడితే చాలా ప్రమాదం. అందుకని రురు భైరవుణ్ణి కాపాలికులు, శివ సన్నిధానంలో ఉండేటటువంటి కొంతమంది అఘోరులు అనే సంప్రదాయంలో ఉన్నవాళ్ళు మద్యంతో కూడా అభిషేకిస్తారు. రెండవది తేనెతో అభిషేకిస్తారు సాత్వికులు. సాత్వికులు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు. మనలాంటి గార్హస్థ్య జీవనం గడిపేవాళ్ళం రురు భైరవుణ్ణి తేనెతో అభిషేకిస్తాం. మీకు వీలుంటే ఎప్పుడైనా ఉజ్జయిని వెళ్ళండి. ఉజ్జయినిలో కాలభైరవుడికి ఆలయం ఉన్నది. ఈ కాలభైరవుడి యొక్క విగ్రహానికి పక్కన చిన్న విగ్రహం కూడా ఉంటుంది. పెద్ద విగ్రహం, రెండు విగ్రహాలు ఉంటాయి. ఈ కాలభైరవుడి రోడ్లో పెద్ద పెద్ద మద్యం శేషాలు పుట్టుకొచ్చి వస్తారు. ఎంత మద్యం పోసినా ఆయన సగం తాగుతాడు, మిగతా సగం మనకు గుడుక్కని పానకాల నరసింహస్వామి కక్కినట్టుగా బయటకు ఒక్కుతాడు. ఈ కక్కినటువంటి దాన్ని తీర్థంగా అందరికి ఒక స్పూన్తో, ఒక చెంచాతో, ఒక ఉద్దండతో పోస్తారు. ఎవరైనా అసహ్యించుకుంటే ఆ మద్యాన్ని, వాడికి ఏదో ఒక అపకారం జరుగుతుంది. అక్కడ అదొక నమ్మకం. ఈ అత్యద్భుతమైన విశేషాలన్నీ వ్యక్తులు స్వయంగా వెళ్ళి చూస్తే తప్ప సామాన్యులకు అర్థం కావు. నాకు మొదట్లో తెలియక ఇదేంట్రా బాబు ఈ కాలభైరవుడికి మద్యం పోస్తున్నారు ఇక్కడ అనుకున్నాను నేను. ఆ తర్వాత వారి పిచ్చాడా విషం అమృతం మద్యం మధువు అన్నీ నేనే, ఈ ప్రపంచంలో మంచి నేనే చెడు నేనే, రాక్షసులు దేవతలు రోగాలు ఆరోగ్యాలు ఔషధాలు అనౌషధాలు సమస్తం నేనే అని దివ్యమగడ రూపంతో ఆయన దర్శనమిచ్చాడు. మేము ఉపాసన చేస్తున్న కొత్తల్లో ఎంతో తిరిగాం యావత్ ప్రపంచం. అహోబలంలో నరసింహస్వామి వారి కోసం కోళ్లు కోసేసేవారు ఆ మెట్ల మీద, పాప కోడిని పట్టుకుని ఇలా పర్రులు కోసి కాలుతో ఒక తొక్కు తొక్కుతూ ఉంటే అది గిదగిద కొట్టుకుని రక్తం కాలిపోతే ఆ తలలా విసిరేసి అది నైవేద్యం పెడుతూ ఉంటే చాలా దుఃఖం వచ్చేది నాకు. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఆ పైన నరసింహస్వామి వారి దగ్గరికి పారువేట నరసింహస్వామి దగ్గరికి కొండ మీద నడిచి వెళ్ళాలి, చాలా కష్టం, కొండెక్కి అవతల వైపు నడిచి వెళ్ళారు, ఎన్ని మేకపోతులు అవతల ఎంత హింసో జరిగేది. మహానుభావ నరసింహయ్య ఎలా తట్టుకుంటున్నావు అనేవాడు నేను. అప్పుడు ఆయన నవ్వాడు, సమస్త లోకాలని నాలో కలుపుకునే కాలుండి నేనే అని ఒక భయంకర రూపంతో ఆ రోజు అక్కడ నాకు రాత్రి దర్శనమిచ్చాడు ఆయన. భగవద్గీతలో కృష్ణుడు కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ, నేనే కాలస్వరూపుణ్ణి, అర్జున నువ్వు చంపినా చంపకపోయినా ఈ భీష్ముడు ద్రోణుడు వీళ్ళంతా నా కోరంలో పడి నలిగిపోతున్నారు, వీళ్ళంతా నాలో పడి నశించిపోతారు, సమస్తాన్ని నాలో జీర్ణం చేసుకునేవాడిని లయం చేసుకునే రుద్రుణ్ణి కాలుణ్ణి నేనే అంటాడు ఆయన. అలా పరమాత్మను ఎదురడివి. అలాగని మనలాంటి సాత్వికులు ఆ ఉపాసనలు తోలి గడకూడదు, అయినా ఉపాసనగా మాత్రం తెలుసుకోండి. ఒక్కొక్కడు ఒక్కొక్క విధానంలో అనుసరిస్తారన్న విషయం చెప్పడం కోసం చెబుతున్నమాట. నురుభైరు వండి కొన్ని సంప్రదాయాల వాళ్ళు మద్యంతో అభిషేకించి ఆ మద్యం వాడికి అంత తీర్థంగా తీసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో పొలిమేరల దగ్గర తొల్లుతారు. దాంతో అక్కడికి పొరపాటులు కూడా రోగం రాదు. అదే విచిత్రం ఆ ప్రాంతంలో, అందుకే ఉజ్జయినిలో ఘోరమైన రోగాలు రావు. మీరు ఎక్కడన్నా చూడండి, బయట అన్ని చోట్ల ఇంతంత భయంకర రోగాలు వచ్చి మానవులు చేస్తారు, కానీ అక్కడ వాడంతటి వాడు చావలసిందే తప్ప, మృత్యు వచ్చి చావలసిందే తప్ప, ఏ చైనా నుంచో లేదా ఇంకో దరిద్రపు దేశం నుంచో దరిద్రపు తురక దేశం నుంచో ఒక రోగం వచ్చి ఆ రోగంతో తీసుకు తెచ్చేవాడు ఉంటాడు అక్కడ. కారణం భైరవ అనుగ్రహం కలిగి ఉండడమే. మీ బోటివారు అంటే నా బోటి వారి యొక్క శిష్యులు సత్సంగంలో ఒకసారి చేరాక యావత్ జీవితం గురుభక్తితో ఉండి గురువుని నమ్మేటటువంటి వాళ్ళకి ఒక గొప్ప మార్గం చెబుతున్నాను. మీరు రురుభైరవ విగ్రహమైనా చేసుకోండి, లేదా నున్నగా ఉన్నటువంటి ఒక మంచి రాయి, ఆఖరికి అది సాలగ్రామమైనా పర్వాలేదు, నర్మదా బాణమైనా పర్వాలేదు, అటువంటి దాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకోండి. పళ్ళెంలో పెట్టుకుని కాలభైరవుడి యొక్క స్తోత్రం చదువుకోండి. కాశికా పురాతినాథ కాలభైరవం భజే అనే ఒక అద్భుతమైన అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని నేను గానం చేశాను. ఆ స్తోత్రం వింటూ తేనెతో రురుభైరవుణ్ణి అభిషేకించండి. తేనెతో అభిషేకించాక మళ్ళీ ఆ రాయి లేక విగ్రహం శుభ్రంగా తుడిచేసి విభూతి బొట్టు కింద పెట్టి యథాశక్తిగా అక్షతలతో పువ్వులతో పూజించండి. ఈ తేనెని తీర్థంగా తీసుకోండి. కాలభైరవుడికి గారెలు కానీ లేకపోతే మినుముతో చేసినటువంటి కుడుములు కానీ, మిరప కుడుములు కానీ నివేదన చేయండి. రురుభైరవుడికి కూడా అదే నివేదన. ఆ నివేదన పదార్థం కూడా స్వీకరించండి. ఈ రురుభైరవ ఉపాసన అష్టమి నాడు చేస్తే చాలా మంచిది. ఒక రురుభైరవుడికి ఈరోజు ఆ రోజు అనే నియమం లేదట. ఎప్పుడైనా మనం ఆయన్ని పూజించవచ్చు, కానీ అష్టమి, అది శుక్లపక్ష అష్టమైనా కృష్ణపక్ష అష్టమైనా సరే, వచ్చినప్పుడు భక్తితో రురుభైరవుడి ఉపాసన చేస్తే అతి భయంకరమైన నరకం నుంచి బయటపడతాం. కొత్త కొత్త రోగాలు మన శరీరమును చేరవు. నేను చెప్పినట్టుగా నమ్మి ఉపాసన చేసిన వాడు అకాల మరణం పొందడు, ఆరోగ్యంగా ఉంటాడు. పైగా రురుభైరవ ఉపాసన వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యం వస్తుంది. పిల్లలు ఏవో కొత్త కొత్త రోగాల వల్ల లేకపోతే ఊరు పేరు తెలియని రోగాల వల్ల మరేదో కారణముల చేతో అనారోగ్యంతో రోజు తీసుకు తీసుకుని బాధపడుతూ ఎన్ని మందులు వాడినా రోగం తగ్గకపోగా పెరుగుతూ ఉంటే, ఈ మందుల వల్ల పిల్లలు అలా నిస్త్రాణగా ఉంటూ ఉంటే, అటువంటి వాడు రురుభైరవుణ్ణి ఉపాసన చెయ్యండి. రురుభైరవుణ్ణి అభిషేకం చేయగా వచ్చిన తేనె తీర్థంగా వాళ్ళకి ఇవ్వండి. ఒక 9 అష్టములా చెయ్యండి, ఆ తర్వాత అష్ట కష్టాల నుంచి బయటపడిపోతే అడగండి. అంత గొప్పవాడు రురుభైరువుడు. రురుభైరువుని ఉపాసన చేసి పూర్వకాలంలో మహానుభావుడైనటువంటి రురువు అని పేరు కలిగిన ఒక గొప్ప ఋషి, తనకి అనారోగ్యం ఉంటే అనారోగ్యం తొలగించుకున్నాడు, భార్యను కూడా బ్రతికించుకున్నాడు. అది భారతంలో రురు ప్రమద్వర చరిత్ర వస్తుంది. అందులో రురువు అని పేరు కలిగిన భైరవుణ్ణి ఉపాసన చేసిన వాడే. కాబట్టి ఈ పని చెయ్యండి. ఇంకా 3వ భైరవుడు చండభైరవుడు. ఈయన కలియుగాంతంలో మనకి ఎక్కువ దర్శనమిస్తాడట. కలియుగం ఇంకా కొద్ది రోజుల్లో అంతమైపోతున్నారు. కొద్ది రోజులు అంటే మన దృష్టిలో రోజులు, కానీ సహజంగా యుగాంతం అవ్వడానికి ఒక 100 ఏళ్ల ముందు భీకరమైన ప్రళయాలు వస్తాయి. ఇంకా 100 ఏళ్లలో కలియుగం పూర్తవుతున్నారుగా, ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడిపోతాయి. పెద్ద పెద్ద నల్లని మేఘములు, దట్టమైన మేఘములు, కారు మేఘములు ఆకాశంలో అలుముకుంటాయి. ఆ సమయంలో పుష్కరావర్తము సంవర్తకములు అని పిలువబడే మేఘములు ఆకాశమును ఆవరించి దబ 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 వర్షం కురిపిస్తాయి. ఏనుగులు తొండములతో నీళ్లతో మనల్ని కొడితే ఎలా ఉంటుందో, లేక పెద్ద పెద్ద ఫౌంటైన్ల నుంచి నీరు చిమ్మితే ఎలా ఉంటుందో, లేదా పెద్ద పెద్ద ఇరపకుండలతో ఆకాశం నుంచి నీరు దిమ్మరిస్తే ఎలా ఉంటుందో, అంతకంటే ఎక్కువ ధారలుగా వర్షం కురుస్తుంది. అబ్బా, ఆ భీభత్సం వర్ణించలేము. జంభవై సంరంభంబుల దంభోడు జడిపించి బెక్కంబుల శంకింపక కింకతోడ సంఖ్యలు లోడిపించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ గతించండ మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార వందురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిడ ధారణ నిర్జరంబుల ఒడుగున ఎడతెగక త్వరంబులైన నేరధారణం గురియుతూ విలయకాల విద్యుల్లతా విలోకనంబున రెంబలు గురి సంబలు ఓగుతున్న లేగలను లేగల ఊతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భాంకార హుంకారాది సప్తంబుల చెవులు డిందువడి కందువడి అని మనకి పోతన గారు ఒక అద్భుతమైన వచనం రాశారు. ఒకప్పుడు ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించి తన యాగం ఆపేశాడని అలిగాడు. అలిగి భయంకరమైన మేఘాలని పుష్కరావర్తము సంవర్తకములనే మేఘములను విడిచిపెట్టాడు బృందావనం మీదకి. ఆ బృందావనాన్ని ఆ మేఘములు కమ్ముకున్నాయి, ఆవరించాయి. ప్రళయకాలంలో పడేటటువంటి పిడుగులు వంటి పిడుగులు కురిపించాయి, వడగళ్ల వాన కురిపించాయి. తప 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 నీరు మొత్తేసింది. ఆ మొత్తేయటం వల్ల ఏది మెట్టో ఏది గొట్టో ఏది గొయ్యో ఏది నుయ్యో తెలియకుండా మొత్తం బృందావనం అంతా నీటి మయమైపోయింది. ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి, రాళ్ళు కొట్టుకుపోయాయి, గోశాలను కొట్టుకుపోయాయి. ఆవుల దూడలు అంబా అంబా అని తల్లుల దగ్గరికి పోతూ ఉంటే ఇళ్ళు కొట్టుకుపోయినటువంటి ఆడవాళ్ళంతా ఇళ్లలోంచి బయటికి రాగానే వాళ్ళ దగ్గర ఉన్న బాలింతరాళ్ళ దగ్గర ఉన్న పిల్లలంతా ఒడికిపోయారట. బాలింతరాడు పిల్లలు ఇలాగ చీర కొంకు కింద కప్పుకున్నారు. ఒక క్షణకాలంలో ప్రళయం వచ్చేసింది అన్నారు. అప్పుడు కృష్ణుడు ఆ భయంకరమైన వర్షం నుంచి రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో అలా పైకెత్తి అడుగున పెట్టి రక్షించాడు అని ఒక అద్భుతమైన వచనాన్ని పోతన గారు రాశారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే, అంతకంటే భయంకరమైన వర్షం కురుస్తుంది ప్రళయకాలంలో. ఆ వర్షంలో మొత్తం మన ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి, పర్వతాలు కొట్టుకుపోతాయి, అసలు నదులు సముద్రాలు ఏకమైపోతాయి, నూతులు గోతులు ఒకటైపోతాయి. అప్పుడు గరుడ పురాణం చెప్పడానికి నేను ఉండను, వినడానికి మీరు ఉండరు, రికార్డ్ చేసేవాళ్ళు ఉండరు, కెమెరాలు ఉండవు, కాలర్ మైకులు ఉండవు, స్కాలర్ ఉండడు, కరువు లేదు, కరోనా లేదు, అందరూ మరోనాయి అయిపోతారు. ఇంక ఈ ప్రపంచం అంతా అలా వర్షం 100 ఏళ్లు కురిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. 100 సంవత్సరములు ఇటువంటి వర్షం కురిస్తే మొత్తం ఆకాశం వరకు నీరు నిండిపోతుంది అనమాట. ఏకార్ణవంబు రూపు సూపు అంటాడు. ఒకే సముద్రం, అది ప్రళయ సముద్రం, అదే ప్రళయ పయోధి అనమాట. ఆ ప్రళయ పయోధి కాలంలో ఎవ్వరం ఉండం మనం. ఇంత వర్షం ఎందుకు కురుస్తుందో తెలుసా? ఈ చండభైరవుడు ఈ 100 ఏళ్ల ముందు ప్రపంచ ప్రళయం వచ్చే ముందు, కలియుగాంతం అయిపోయే ముందు 2 తాళం చెవులు తీసుకుంటాడట. తాళం చెవులు అంటే తాళం కప్పలలో పెట్టే చెవులు కాస్తామండి. మీరు ఎప్పుడో భజనలు చూసే ఉంటారు, భజనల్లో టింగ్ 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 ఓ రామ అని ఇలా కొడతారు చూసారా, దాని తాళాలు అంటారు అనమాట. రెండు తాళం ఇటోటి ఇటోటి ఇత్తడితో చేసినవి ఉంటాయి, వాటిని చేతుల్లో తాళతో పట్టుకుని పట్టుకుని టింగ్ 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 అని పడతారనమాట. ఈసారి ఎప్పుడైనా మీరు చూడండి, పాత సినిమాలు చూడండి, ఇద్దరు మిత్రులు సినిమాలో రమణారెడ్డి గారు పడతారనమాట, ఓ రామ శ్రీరామ అని పడతాడు. ఆ టింగ్ 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 అని ఆ తాళాలు మోగుతూ ఉంటాయి. ఈ రెండు తాళములు కొడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది, పాట పాడుతున్నప్పుడు ఆ శబ్దం మనకి అందంగా వినపడుతుంది. ఆకాశాన్ని ఒక తాళముగా, పాతాళాన్ని మరో తాళంగా తీసుకుని ఆ రెండు తాళములు టింగ్ టింగ్ అని కొడతాట భైరవుడు. దాన్ని బట్టి ఆలోచించాడు, ఆకాశమే తాళం అంటే అంత పెద్ద తాళం పైది, పాతాళమే ఒక తాళం, ఈ రెండు తాళములతో టింగ్ అని కొట్టగానే ఇక ఆ తర్వాత భజన లేదు, ఒకటే భజన మనకి, మొత్తం ఆకాశం చిల్లులు పడిపోతుంది అనమాట. అప్పుడు వర్షం కురుస్తుంది, శబ్దములు ఎక్కువైపోతాయి, ఆ శబ్దములకు చెవులు పగిలి అందరూ చచ్చిపోతారు జనం అంతా. అప్పుడు మొత్తం సమస్త లోకాలు నాశనం అయిపోతాయి. ప్రళయకాలంలో అప్పుడు తృప్తిగా చూచి మంచి ఒక ప్రత్యేకమైన మధురసం ఉంటుంది, వజ్రరసం, అది తాగి ఎర్రబడిన కళ్ళతో ఎరా బతికున్న రోజుల్లో ఒక్కనాడైనా మంచి పనులు చేశారా? కరోనా అనే పేరుతో ప్రపంచం అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు 15 యాగములు పద్మాగర్ గారు పీఠంలో చేస్తే ఒక్క యాగానైనా ప్రత్యక్షంగా చూడలేకపోయినా పర్వాలేదు, కనీసం ముఖ పుస్తకంలో అయినా చూచారా? మీ ముఖం తగలయ్యా ఎరా? ఇన్ని పురాణములు అంటే ఒక్క పురాణం విన్నారా? ఒక్కనాడైనా ఎవరికైనా దానం చేశారా? గరుడ పురాణం వంటి పవిత్రమైన పురాణములను శ్రద్ధగా వినకుండా పూజించకుండా ఉంటారా? వద్దిపత్తి సత్సంగంలో చేరిన తర్వాత నల్లాడు పోయగా సత్సంగంలోంచి లెఫ్ట్ అవుట్ అవుతారా? ఇప్పుడు రెండు రా మీకు షిఫ్ట్ ఇస్తాను అని వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారనమాట, ఈ మొత్తం జనమందరినీ ఆ ప్రళయంలో కలిపి సర్వనాశనం చేసేస్తాడు. ఇప్పుడు ఈ జీవులందరూ ఆయన కడుపులో గడిపోతారు. ఇప్పుడు ఆ కడుపులో కొంతకాలం పాటు ఉడికిపోతారు, గిజగిజలాడిపోతారు, శిక్షిస్తాడు వాళ్ళని తన కడుపులో పెట్టుకుని ఆ వీరవుడు. అప్పుడు మనం ఏం చేయాలి? బాబోయ్, నీ కడుపులో మేము వేల సంవత్సరాల పాటు నానాయాతన పడిపోతున్నాం, ఇదివరకైతే నరకమైన ఉండేది, నరకంలో శిక్షలు దీనికంటే తేలిగ్గా ఉన్నాయి, ఇప్పుడు నరకం స్వర్గం అన్ని నాశనమైపోయాయి ప్రళయకాలంలో, ఇక మిగిలిందలా నీ కడుపే, నీ కడుపులో ఉడికిపోతున్నాం, మమ్మల్ని రక్షించో ఈ భైరవ అని ఈ పాపాత్ములైన జీవులంతా కడుపులో పడి నానాయాతన పడి అల్లాడిపోతారు. ఆయన చండభైరవుడు అంటే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు గురువుగారు? మనం ఆ చండభైరవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినట్టయితే, 8 మంది భైరవుల్లో మొదటివాడు అసితాంబుడు అని చెప్పానా, ఆయన ఉపాసన గురించి చెప్పాను, రురుభైరవుడు గురించి చెప్పాను, మూడవవాడు చండభైరవుడు. చండభైరవుణ్ణి మీరు ప్రచండ భక్తితో పూజించి ఆయన నామస్మరణం చేస్తే ప్రళయకాలంలో ఆయన కడుపులో ఓ ప్రత్యేకమైన అరలో మనల్ని పెడతాట. రైళ్లలో చూసారా, జనరల్ కంపార్ట్మెంట్, స్లీపర్, 3 టైర్ AC, 2 టైర్ AC, ఏసీ ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటాయి? విమానాల్లో అందరూ ఎక్కే ఎకానమీ క్లాస్, ఆ తర్వాత బిజినెస్ క్లాస్, ఎయిర్ ఇండియాలో ఇది కాకుండా ఫస్ట్ క్లాస్ కూడా ఉంటుందండి. అలా ఎలా ఉంటాయో కాలభైరవుడి పొట్టలో కూడా జనరల్ క్లాస్ లాగా, స్లీపర్ క్లాస్ లాగా, 3rd AC లాగా, 2nd AC లాగా, ఏసీ ఫస్ట్ క్లాస్ లాగా అరలు ఉంటాయి. అంటే ఏమిటనమాట, జీవితంలో ఎప్పుడూ పురాణములు వినకుండా హిందూ దేవతలు తిట్టేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళంతా జనరల్ కంపార్ట్మెంట్ లాగే కాలభైరవుడి గడుపులు అట్టడుగు స్థాయిలో పడతారు. అక్కడ ఉండే బాధలు అంతా ఇంత కాదు, ఈ దుర్మార్గులందరినీ కొలిమిలో కాల్చినట్టు కాలుస్తారు, పకోడీలు వేయించినట్టు వేయిస్తారు, చెవుడీలు వేయించినట్టు వేయిస్తారు, కొరకంచుతో వాతలు పెడతారు. ఓ అని దేవుడు, తీవ్రమైన దుఃఖం అది. చండభైరవుడి గడుపులో పరమ పాపాత్ములు చేరే మొదటి అరది, రెండో అరలో కొంత పుణ్యం కూడా చేసుకున్నవాడు చేరతారు, మూడో అరలో సగం పుణ్యం సగం పాపం చేసేవాడు చేరతారు, నాలుగవ అరలో పుణ్యం ఎక్కువ పాపం కొంచెము చేసేవాడు చేరతారు, ఐదవ అరలో చండభైరవుణ్ణి పూజించేవాడు చేరతారు. ఈ ఐదవ అర చాలా అద్భుతమైన అర. ఆ అరలో ఉన్నవాడు విమానంలో ఫస్ట్ క్లాస్లో కూర్చున్నట్టుగా, ఏసీ ఫస్ట్ క్లాస్లో కూర్చున్నట్టుగా, వైకుంఠం వంటి దివ్యలోకాల్లో కూర్చున్నట్టుగా కూర్చుని హాయిగా కాలభైరవ అని ఆయన్ని స్తోత్రం చేస్తూ త్రిమూర్తులను దర్శనం చేసుకుంటూ త్రిమూర్తుల యొక్క జ్యోతిష్యులు చూస్తూ అమ్మల్ని చూస్తూ ఆనందంగా గడుపుతాడు. అందుకని చండభైరవుడి గురించి తెలుసుకోవాలి, చండభైరవుడిని ఉపాసన చెయ్యాలి. అటువంటి వాడు పొరపాటును కూడా భయంకరమైన ప్రళయకాలంలో నాశనం పొందడు, అందుకని ఆయన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చండభైరవుణ్ణి ఉపాసన చేయటం ఎలాగా? అంటే ముక్కు కొంచెం పక్షి ముక్కులో పొడుగ్గా ఉండాలట. చండభైరుడి విగ్రహాన్ని తయారు చేసుకుని పూజించాలి. చండభైరుడి విగ్రహం శిలతో కానీ ఏదన్నా లోహంతో కానీ చేసుకోమని చెప్పాను. ఏమీ లేకపోతే నున్నని రాయి పెట్టి ఆ రాయిని పూజించండి, లేదా చిన్న వెండి నాణ్యం లేక బంగారు నాణ్యం లేక ఏదైనా ఒక రూపం తెచ్చుకుని ఒక రూపం అమ్ముతారు కొట్లు. చాలా తేలిగ్గా ఉంటుంది, పెద్ద ఖర్చు ఏం కాదు. అది వరలక్ష్మి వ్రతానికి వాటికి రూపులు తెచ్చుకోవట్లు అలాంటి రూపు పెట్టుకోండి. అన్నిటికంటే శిల తేలిక, ఓ శిల అక్కడ పెట్టుకోండి. పెట్టుకుని చండభైరవుడిని ఆవాహన చెయ్యండి. చండభైరవుడు ఎలా ఉంటాడో విగ్రహ రూపంలో తయారు చేసుకునేవాడు కోసం చెప్పాలన్నమాట. చండభైరవుడి ముక్కు గరుత్మంతుని ముక్కులో బుడుగ్గా ఉంటుంది. దంతములు బయటకు వచ్చి ఉంటే ఒక్కొక్క పెదవి పెద్ద పెద్ద దుబ్బుల్లో ఎర్రగా ఉంటాయన్నమాట. కనుగుట్లు లోపలికి వెళ్ళి కొంచెం లోతుకు పోయి ఉంటాయి. చెవులు పెద్ద చెవులు శంకు కర్ణాల వల్ల అనమాట, శంకుల్లో ఉంటాయి. వానకడుపుతో ఉంటాడు ఆయన. ఓ చేతిలో ఒక తాళం, మరో చేతిలో తాళం పట్టుకుని భజన చేసేవాడు తాళం వేసుకునేటటువంటి తాళం చెవులు పట్టుకుని ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆయన. అటువంటి చండభైరవుణ్ణి తలుచుకుని ఆయనని ఈ చండభైరవ విగ్రహంలోకో లేక రూపంలోకో శిలలోకో ఆవాహన చేయాలి. ఆవాహన చేసి పంచామృతాలతో ముందు అభిషేకం చేయండి. ఆ తర్వాత ఎర్రని పుష్పాలతో పూజించండి. మందార పుష్పాలతో, గులాబీలతో, జపా పుష్పములతో, ఇటువంటి ఎర్రని పువ్వులతో పూజించండి. పూజ అయిపోయాక అందులో ఒక పుష్పం కళ్ళకు అద్దుకుని శిరస్సును ధరించండి. ఆపై ఈయనకి బాగా ఇష్టమైన పుల్లని పళ్ళు, మామిడికాయలు లేకపోతే బత్తాయిలు, నారింజలు, తప్పకాయలు ఇలాంటి వాటిని నివేదించి, నివేదన అయ్యాక వీటిని అందరికీ భక్తులకి పంచిపెట్టండి. ఏ దప్పకాయో లేకపోతే నారింజకాయో ఇటువంటి వాటి రసం తీసి ఇటుకెళ్ళ కొద్దిగా తీర్థంగా పుచ్చుకోండి అందరూ. లేదా తీర్థంగా పుచ్చుకోవడం కష్టం అనుకుంటే నారింజకాయతో పులిహారం చేసుకోవచ్చు. దప్పకాయ పులిహారం చేసుకుంటారు కొంతమంది, నిమ్మకాయ పులిహారం చేసుకుంటారు. అలా పులిహారం చేసుకుని మొత్తం మీద ప్రసాదం తినండి. పులుపు అంటే బాగా ఇష్టం. మనం కనుక ఆయనకి నివేదించామా పులుపు, మనకి మాత్రం మాట వరస కూడా నరకం రాదు. ప్రళయకాలంలో ఏ విధమైనటువంటి కుదుపులు ఉండవు, మనకి సుఖంగా ఉంటాం. వీలున్నంత వరకు ఈ నివేదన చేసిన నిమ్మరసం, దబ్బరసం ఇటువంటి వాటిని మాడుకి కొంచెం పూసుకోండి. మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అసలు నిమ్మరసం వంటికి పూసుకుని స్నానం చేసినటువంటి వాడికి ఆరోగ్యం. అందులో కాలభైరవుడికి నిమ్మ మొదలైనవి సమర్పించాక ఆ రసం తీసి వంటికి పూసుకుని, ఇది ఆ రోజు కాదు, పూజ అయిపోయిన మర్నాడు అష్టమి నాడు పూజించాక నవమి నాడు తలార స్నానం చేస్తే శరీరం కాంతివంతంగా ఉంటుంది, దురద వంటి రోగాలు పోతాయి. నేను ముందే చెప్పాను, కాలభైరవుడి పూజలు అష్టమి నాడు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ఏదన్నా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు వేరే తిథులు చెప్తారు, కానీ చండభైరవుడిని కూడా అష్టమి నాడే పూజించాలి. 8 అష్టములు కానీ 16 అష్టములు కానీ చండభైరవుణ్ణి పూజించారా, ప్రచండమైన ప్రళయకాల వేగం నుంచి మనం బయటపడతాం, సుఖంగా ఉంటాం. ఇక్కడికి మీకు అసిదాంగ భైరవుడు, రురుభైరవుడు, చండభైరవుడు ఈ ముగ్గురి గురించి చెప్పాను. తక్కిన 5 భైరవుల గురించి కూడా మనం రాబోయే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మంగళమ్మ.